మనం ట్రై చేస్తాం అదే బలవాడులే, మనం అంత స్థాయి బస్సు లేదులే, లేకపోతే ఇంకోటి ఇంకోటి మళ్ళా బుద్ధి లేదు లేదు. అందుకని చైతన్యాలను మూడు రకాలుగా డివైడ్ చేశారు, మృగ చైతన్యం, మనుష్య చైతన్యం, మహాత్ము చైతన్యం. మృగ చైతన్యం ఏంటి అంటే మనసులో ఏదైతే కోరిక కలుగుతుందో ఇంకా దానికి స్కానింగ్ స్క్రీనింగ్ ఇటువంటి ఏమి ఉండదు, అది చేస్తూ వెళ్ళిపోవాలి, అది మృగం. మనిషి అయితే అంటే ఇది నేను చేయదగిందా చేయకూడదా ఆలోచించి చేయకూడదని చేయకుండా ఉంటాడు, చేసేటివి మాత్రమే చేస్తాడు, ఇది మనిషి. మహాత్ముడు అయితే అంటే అసలు చేయకూడని ఆలోచన మనసులో కూడా ఆధారం వస్తుంది, ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది అతను చైతన్యం, చాలా ప్యూర్గా ఉంటుంది. అతనికి ఆదేశాలు అన్ని ఎవరు ఇస్తారు అంటే ప్రభుత్వమైనటువంటి పరమాత్మ ఇస్తాడు ఆదేశాలు. పరమాత్మ ఆయన ఎవరైతే భక్తులు పరమాత్మకు శరణాగతి పొందుతారో పరమాత్మ సూపర్ యాక్టివ్ అయిపోతాడు. యాక్టివ్ అయిపోయి అతని జీవితంలో చేసే ప్రతి ఒక్క పని కూడా ఆయన ఆదేశం ఇస్తాడు, పరమాత్మ ఆదేశం. పరమాత్మ ఆదేశం ఇచ్చినటువంటి పనులు చేసేటువంటి భక్తుడు జీవితంలో ఒక్క కించిత్ మిస్టేక్ కూడా ఉండదు, ఒక్క తప్పిదం కూడా ఉండదు, దాంట్లో ఏ రకమైనటువంటి కర్మబంధనం కూడా ఉండదు, కర్మబంధనం కూడా ఉండదు, చాలా ప్యూర్, చాలా ప్యూర్గా ఉంది, చాలా ప్యూర్గా ఉంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ పరమాత్మ యొక్క ఆదేశాలను పొందే స్థాయికి మన యొక్క సాధన స్థితిని పెంపొందించుకోవాలి. భగవంతుడు గీతలు కూడా ఏం చెప్తున్నారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భగవాన్ బుద్ధియోగంతం నేనమాముపయంతితే. ఎవరైతే ప్రీతిపూర్వకంగా నాకు సేవలు చేస్తారో వాళ్ళకు నేను బుద్ధినిస్తాను, నన్ను చేరుకునే బుద్ధిని, నన్ను చేరుకునే బుద్ధిని. భగవంతుని చేరుకునేందుకు కూడా బుద్ధి ఆయన ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సంధి కోసం భగవంతుడు దుర్యోధన దగ్గరికి వెళ్ళారు. కొంతమంది ఈ నాస్తికత్వం ఉండేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు మీరు గమనిస్తారా లేదు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అంత ఘోరమైన యుద్ధం జరిగితే దేవుడిగా ఉంటాయి ఎందుకు ఆపకూడదండి, అట్లీస్ట్ ఆపడానికి ఆయన ప్రయత్నం చేశాడన్న విషయం మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఎప్పుడు రామాయణం ఉండలేదు, లేకపోతే మహాభారతం ఉండలేదు, మీరంతా ఇమేదంతా చేస్తానమాట. సో మహాభారతంలో భగవంతుడు స్వయంగా వెళ్ళాడు, వెళ్ళి దుర్యోధనుడు ముందు కూర్చొని నాయన వద్దు యుద్ధం వద్దు, వాళ్ళు కూడా ఏదో క్షత్రియులు కాబట్టి ఒక 5 గ్రామాలలో వాళ్ళు చెప్పి, కానీ దుర్యోధనుడు విపరీతమైనటువంటి పాపాలు చేస్తున్నాడు కదా, వాడిలో ఏమైనా ప్రీతిపూర్వకమైన సేవ ఏమన్నా చేశాడా, లేదు. సో పరమాత్మ దుర్యోధనంలో ఏం ప్రేరణ కల్పిస్తూ ఉన్నాడు, పరమాత్మ భక్తుల్లో ఒక ప్రేరణ కల్పిస్తాడు, అభక్తుల్లో పాపుల్లో ఒక ప్రేరణ కల్పిస్తాడు. పాపుల్లో ప్రేరణ కల్పిస్తాడంటే వీడు తప్పు చేసి కొంచెం శిక్షణ పడేటట్టుగా వాడికి ప్రేరణ కల్పిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు పాపాలు చేస్తున్నాడు, దానికి వాళ్ళు పనిచేస్తూ వాడికి రావాలా, అందుకని దుర్యోధనుడికి పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవద్దు, ఇది ఒప్పుకుంటే పొరపాటున నువ్వు చేసిన పాపాలన్నిటించి నువ్వు సేవైపోతావు, కానీ నీకు పనిష్మెంట్ రావాలి అందుకని చెప్పి నువ్వు ఒప్పుకోవద్దు, పొరపాటు కూడా ఒప్పుకోవద్దు. ఇది దుర్యోధనుడు అనుకుంటున్నాడంటే బయట కూర్చొనేమో ఆయన చిరుమంద హాస్యంతో దుర్యోధన నా మాట వినవయ్యా, దేనికై యుద్ధం, ఈ ఘోరం దేనికి అని చెప్పి చెప్తున్నాడు. నా హృదయంలో కూర్చొనేమని చెప్తున్నాడు, ఎన్ని ఒప్పుకోవద్దు, ఆయన కన్నా ఈయన దగ్గర ఉన్నాడు కదా, నేను మాత్రం వెళ్తాను, నేను ఒప్పుకో, ఆయన దగ్గర ఉన్నాడో ఎవరో ఉన్నాడో తర్వాత విషయం, పరమాత్మ నిన్ను ఒప్పుకునేటట్టు చేయదు, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి యు ఆర్ డెస్టిన్డ్ టు టేక్ పనిష్మెంట్ అనమాట. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క గమ్యం ఏంటి అంటే శిక్షింపబడాలి. నీ గమ్యం ఏంటి అంటే శిక్షింపబడాలి. సో అదే భక్తుడికి ప్రతి ఆదేశం భగవంతుడు ఏమిస్తాడు అంటే వాడు సురక్షితంగా ఉండేటట్టుగా, వాడి జీవితం సురక్షితంగా ఉండేటట్టుగా ఆదేశాలు ఇస్తాడు. అందుకనే గీతలో స్వామి చెప్పారు, మహాత్ములు మాంసార్థ దయ్యం ప్రకృతి మాక్షిత అన్నారు. మహాత్ములు నా భక్తుడు దయ్యం ప్రకృతి మాక్షిత దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దివ్య ప్రకృతి రక్షణలో ఉంటారు. రామాయణంలో యుద్ధం జరిగేటప్పుడు రామాయణంలో ఏమి భగవంతుడమైన యుద్ధాన్ని ఆయన ఇష్టంగా చేశాడా? ఏం లేదు. రేపు యుద్ధమనంగా ముందులో దర్గదులు పంపించాడు. ముందులో అంగదు వెళ్ళాడు, అయ్యా శ్రీరామ దూతగా వచ్చాను నేను, శ్రీరామచంద్రుల వారి కోరిక ఏంటి అంటే శాంతి, ఈ గోడలు యుద్ధం వద్దంటున్నారు, దయచేసి సీతమ్మ తల్లిని తిరిగి ఇచ్చేయండి, రాముల వారికి అప్పగించండి, యుద్ధాన్ని విరమించండి, ఇది రాముల వారి యొక్క కోరిక అన్న. వీడి అహంకారి రావణాసురుడు ఏమంటున్నాడు, శాస్త్రంగా నవ్వుతున్నాడంట, తిరిగి పందల్లారా నా శక్తి యుక్తులకు బలి పడిపోయి యుద్ధం అని చెప్పి శాంతి సందేశం అంటూ వస్తారా? అహంకారం యొక్క ప్రతిరూపం ఏంటి అంటే గర్వం. గర్వం ప్రైడ్. ఆ గర్వం ఎప్పుడైతే ఉంటుందో పతనం అక్కడే ఉంటుంది, పతనం అక్కడే ఉంటుంది. ఇదే రామణాసుడు ఒకసారి నిధురాలు జనకపుడి మీద పోతా ఉన్నాడు పుష్ప నిర్మాణాలు పోతా ఉంటే అక్కడ చాలా రథాలు కోలాహలంగా ఉందంట. వీడికి అర్థం కాదు, నాకు తెలియకుండా ఇక్కడేదో జరిగిపోతా ఉంది అని చెప్పి పుష్ప నిర్మాణం నుంచి దిగేసి లోపలికి వెళ్తే సీతా స్వయంవరం, వీడు జనక మాట్లాడుతూ ఉంటున్నారంట, నన్ను అంత విమర్శం చేస్తారా? ముల్లోకాధిపతి అయినటువంటి నాకు ఆహ్వానం లేకుండా నువ్వు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తావా? ఇప్పుడు చూడు ఇక్కడ ఏమవుతుంది, యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు రక్తం ఏడుగా మారుతుంది. జనక మహారాజు మనసులో అనుకున్నారండి, శుభమాన అంటే స్వయంవరం పెట్టుకుంటే ఈ పిచ్చోడు రక్తం ఎక్కడ పారుతుంది అది ఇది అంటా ఉన్నాడు. కొంతమంది మూర్ఖులు పెళ్లిలో పోతారు, గోంగూర పచ్చడి దగ్గర గొడవ పెట్టుకుని ఆయన గందరగోళం సృష్టించేస్తారు అనమాట. ఏదో శుభమాన్ పెళ్లి చేసుకుంటున్నారు, ఏదో పొరపాటు జరిగింది, లేకపోతే మాకు పచ్చడి వడ్డిస్తలేదు, లేకపోతే స్వీట్ వడ్డిస్తలేదు, లేకపోతే మా కుడి చేత్తో పెట్టారు, ఎడం చేత్తో పెట్టారు, కుడి చేత్తో పెట్టలేదు, ఏదో ఒక కారణం. సో భక్తుడనే వాడు ఏంటి అంటే తనకు అసౌకర్యం కలిగినా కానీ లోకానికి కళ్యాణం జరగాల, నేనొక్కని నష్టపోయిన పర్లేదు, ప్రపంచం అంతా కూడా ఉద్ధరింపబడాలా, ఇది భక్తుడి యొక్క లక్షణం. ఎప్పుడైతే నేనొక్కనే అనుభవించాలా, హ్యాపీగా ఉండాలా, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలా అనేటువంటిది అది అసుర ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. అందుకనే రావణ అంటే వాడి పేరులోనే అర్థం ఏంటి అంటే ఇతరుల యొక్క రోగములను వినదలుచుకునేవాడు రావణ. వాడికి ఆనందం ఏంటి అంటే ఇతరుల ఏడుపులు, ఇతరుల యొక్క దుఃఖాలు అవన్నీ వింటే సమ్మేత్తం చెందుతాడు. ఇప్పుడు ప్రస్తుత భాషలో దాన్ని చెప్పాలంటే శారీరకం అంటారు. సో ఇది రాక్షసత్వం, ఇది రాక్షసత్వం. సో మనకు నష్టం కలిగినా కానీ ఇతరులు సుఖపడుతూ ఉన్నారు అంటే దానికి ఆనందపడాలి, అది భక్తుల లక్షణం, భక్తుల లక్షణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పుష్కరాలు జరుగుతాయి. పుష్కరుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమే నీకేం కావాలని చెప్పంటే నేను ఒక పుణ్యతీర్థంలాగా తయారవ్వాలనుకుంటున్నాను, ఆ తీర్థంలోకి ఎటువంటి పాపాత్ములకి స్నానం చేసినా కానీ వారి పాపాలని నాకు వారి పునీతులు అయిపోవాలా, అటువంటి వారిని మన కోసం ఏం వరం కోరుకోలేదు. సో భక్తుడి యొక్క భావన ఏంటి అంటే తను చేసిన తపస్సు కూడా తను ఉద్రింపబడాలా, తనదే ఉన్నతమైనటువంటి స్థితి ఇది మోక్షాన్ని పొందాలా, దానికోసం కూడా కాదు. తన యొక్క తపస్సు, తన యొక్క సాధన, తన యొక్క త్యాగం అంతటా లోకకల్యాణానికి వినియోగించాలని చెప్పి అనుకుంటాడు. ప్రమాదము నరసింహ భగవానుడు హిరణ్యకశిపుడిని సమానం చేసిన తర్వాత వైకుంఠానికి రమ్మన్నాడు. ప్రహ్లాదు ఏమన్నాడు, స్వామి నా గురుదేవుడు అయినటువంటి నారదుని యొక్క కృప వల్ల మీ పాదపద్మాల పట్ల కుంచిత్ ఆకర్షణ నాకు కలిగింది. ఆ ఆకర్షణ అయినటువంటి ఆ భాగ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిలో ఆ ఆకర్షణ కల్పించి వాళ్ళందరినీ వైద్యానికి పంపించి చివరిగా నేను వస్తానయ్యా. అదే మనంగానైతే ఎగిరేమని పుష్పకు మనంలో గుర్తెచ్చుకొని తొందరగా వెళ్ళిపోండి, మళ్ళీ ఎవరన్నా కూర్చుంటే మన నాకు ప్లేస్ ఉంటుందో ఉండదో అక్కడ నాకు ప్లేస్ ఉంటుందో ఉండదు. భక్తుడు అంటే కోమలత్వం అంటే అతని యొక్క హృదయం పుష్పం కన్నా సున్నితంగా ఉంటుందంట, కోమలంగా ఉంటుంది. ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ కష్టపడుతుంటే దుఃఖిస్తూ ఉంటే దాన్ని చెప్పలేదు భక్తుడు, అది భక్తుల యొక్క క్వాలిటీ. మనం అప్పుడప్పుడు భక్తులు ఎదుగుతున్నామా లేదా అని చెప్పంటే ఇతర లక్షణాలు మనం గోచరిస్తూ ఉంటే ఎదుగుతున్నట్టు మనలో ఇటువంటి ఉన్నతమైన లక్షణాలు పెరగాల, అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు. సో ఇది వచ్చేసి నాకు ఇన్వేషన్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం స్వయంవరం ఇవన్నీ ఏర్పాట్లు చేశారు, ఇక్కడ యుద్ధం రణాంగం అయిపోద్ది, రక్తం ఏదుగా పారుతుంది, అది ఇది రావణాస్తుంది అంటా ఉన్నాడు. జనక మహారాజు ఈతో ఏంటి అని ఆయన తలకాయ నొప్పి నేను మంత్రిని పిలిచాను. ఆయన ఏమైనా మంత్రి దానవేంద్రుడు రావణాసుడికి ఆహ్వాన పత్రిక మొట్టమొదటి ఏం చేశాడు కదా ఆయన, నీకు ఏం చేశావా నువ్వు అన్నాడు. మంత్రికి కూడా అర్థమయ్యింది ఈ పని మా ఇప్పటికొచ్చి దేనికి బలవేంద్ర స్వామి మొట్టమొదటి నేను ఎందుకు పంపించాను అన్నాడు. అని ఒకటి పిలిచాడు రావణాసుడి వారికి ఆహ్వాన పత్రిక నివేదిక పంపించాను ఏంటో ఏం చేస్తావు అన్నాడు. సార్ ఆడికి అర్థమయ్యింది, స్వామి బలవేరే మొదట ఆహ్వానం తీసుకుని వెళ్ళాను స్వామి, అయితే అల్పులు సముద్రం దాటలేకపోయాను అన్నారు. మరి ఏం చేశారా సముద్రం దాటలేకపోతాయన్న ఆ సముద్రాన్ని విచ్చేసి చేసుకుని ఆ ఆహ్వాన పత్రిక రావణ గారికి అందించమని చెప్పి సముద్రంలో పడేసి వచ్చాను స్వామి అన్నారు. ఇంకా సముద్రం నేను సాక్షాన్ని గెలుస్తారు, చాలా దూరంలో ఉన్నాడు, ఎక్కడ మిగిలా నగరం, మిగిలా నగరం వచ్చి నేపాల్ అన్నమాట. సరేలే మీ కుమార్తెను చెప్తూ వరమాల తీసుకొచ్చి నా మెడ వచ్చేయలేదు. ఎవరు పిచ్చాడు స్వయంవరం అంటే అది కాదు, స్వయంవరం అంటే అది కాదు. మా ఇంటిలో శివగ్రంథండి, అది ఎవరైతే ఎక్కువ పెట్టి దాన్ని గురుస్తారో వారిని నా కుమార్తె వరిస్తుంది, అది స్వయంవరంలో చేయాల్సింది. ఆ మాట వినగానే శివుడు ఒకడు శివ ధనుస్సు ఒకటి కైలాసగిరినే ఒంటి చేస్తా గడగడలాడి చేశాను, ఈ శివ ధనుస్సు ఒక లెక్క. శివుణ్ణి ఆ రకం చేసేది కోరుగారో శివగుణాలన్నీ ఎక్కడే ఉన్నాయంట, భూత ప్రేతాలు నంది అందరూ కూడా అందరూ ఎప్పుడైతే ఆ రకంగా కోరుగారో వాళ్ళందరూ అరే మా నాయకుడిని ఏ విధంగా మీరు విద్యేస్తారని చెప్పి ఆ భూత జనాలన్నీ కూడా ఆ శివరం మీరు కూర్చున్నారని కూర్చొని ఎట్టెట్టాడు చూద్దాం. నేను మొదటి రోజు ఒక చేయి పెట్టి ఏదో కేవలతో ఇట్లా అయినట్టుగా ట్రై చేశాడు, చేయి పెట్టాడు ఇవాళ కావచ్చు అని ఎక్కలేస్తారని శివగణాలన్నీ కూడా అని ఊదారని వాళ్ళు వెనక్కి రమాలు పడ్డాడు అనమాట. శివ ధనుసు కూడా మీద పడింది,
అప్పుడు మీ ఎవరికి తెలుసు రాముల వారికి వచ్చింది. అక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, గర్భం ఎప్పుడైతే వస్తుందో పతనానికి ముందు లక్షణం అదనమాట. మనం ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి వినమ్రతతోటి పరనింద అనేటువంటిది చేయకుండా, ఎదుటి వారిని ఏ రకంగా నొప్పించకుండా, ఇవన్నీ కూడా మనస వాచ కర్మణ. మనసులో పరులను నిందించకూడదు, పరుల కష్టాలు కలిగించకూడదు. వాచ వాక్కు ద్వారా, మాటల ద్వారా జస్ట్ ఏముంది ప్రభు కొంచెం ప్రసాదం పెద్దాను ప్రభు తెలుగు పెద్దను పేరు కర్మణ ఇక ఫిజికల్ గా కూడా ఇచ్చేయడం. ఇవన్నీ ఏంటి అంటే గర్భానికి నిదర్శనాలు అన్నమాట. సో ఆచార్యులు చెప్తున్నారు గర్వం ఎప్పుడైతే ఉంటుందో పతనం ఉంటుంది. ఈ అహంకారం వల్ల గర్వం ఉంటుంది. రావణాసురుడు అంగదుడితో అంటున్నాడు శ్రీశ్రీకి పొందల్లా యుద్ధం అంటే భయపడిపోయి తండ్రి గింది అంటా వస్తారా మీరు. ఆచార్యులు ఏం చేస్తారు అంటే, నిన్ను ఎవరన్నా నిందిస్తే దాన్ని కల్పకెళ్ళకూడదంట, కానీ నీ గురువుని కానీ నీకన్నా ఉన్నతమైనటువంటి వైష్ణవుని కానీ నీ యజమానిని కానీ ఎవడన్నా నిందిస్తే, ఎందువల్లంటే నువ్వు వాళ్ళ ఉంటుంది నీ జీవితం గడుపుతున్నావు, వాళ్ళ అనుగ్రహంతో ఉంటూ ఉన్నావు. శాస్త్రం ఏం చేస్తుంది అంటే పద్మప్రాణం, గురువు ఎవరన్నా మన ముందు నిందిస్తే చెప్తుంటే వాళ్ళ నాలుగు తీరేయాలి. నీకు ఆ శక్తి లేకపోతే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, వినకూడదు, ఎంటర్టైన్ చేయను, ఎంటర్టైన్ చేయను. అంగదని అన్నదానికి అంగదని తీరాడు, కానీ రాముల వారిని ఎప్పుడైతే తిరిగి పంద ఆదికి ఏదేదో మాట్లాడాడు అప్పుడు అంగదని అంటున్నాడు పిచ్చోడా. రాముల వారి వెనకాల వానర కోటి, వానర కోటి లక్షలు కాదు కోట్ల వానరాలు ఉన్నాయి. వారందరిలోకి నేను అడగను అంగదుని, వారందరిలోకి లోయస్ట్ నేను, శక్తిలో తీసుకున్నా వయసులో తీసుకున్నా దేంట్లో తీసుకున్నా నేను అధముడు. నా కాలు కుడి కాలులో కాదు ఎడమ కాలు. ఎవడన్నా మీలో ఇంతమంది యోధులు వీరులు అని ప్రగల్పాలు పలుకుతూ ఉన్నారు, నా ఎడమ కాలు కదిలించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడే మోటం అంగీకరించేస్తా నేను. ఆ సభలో ఉండే వాళ్ళందరూ వచ్చి అందరి పాలు కొట్టి పదార్థాలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ఎవరి వల్ల కాల చివరికి రావడప్పుడు నేను ఎవరికైనా కాలు పట్టుకున్నాడు. ఆ ఉండి కాలు పట్టుకునేటప్పుడు అతని ముక్కుతాలు చిన్న పడిపోయాడు, తిరిగితాలు చిన్న పడ్డాడు. అప్పుడు అంగదుడు పెద్దగా నవ్వుతున్నాడు. అఖిలాండ బ్రహ్మాండ దేవదేవుడు నా ప్రభువు శ్రీరామచంద్రుడు ఆయన పాదాలు పెట్టుకోమంటే నీచుగా పట్టుకోకుండా సృష్టిలోకి అతి నీచుడు జన్మ కోటి జన్మ నా కాళ్ళు పట్టుకుంటున్నావే, నీ ఎంత నీచుడివి అన్నాడు. సృష్టిలోకి అటువంటి జన్మ కోటి జన్మ నా కాళ్ళు పట్టుకుంటున్నావే. ప్రభుత్వం గారు చెప్తారు, మనిషి అహంకారంలో భగవంతుడికి శరణాగతి పొందడు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చిల్లర దేవుళ్ళందరికీ కాళ్ళు పట్టుకొని సలాములు కొట్టి నమస్కారాలు పెట్టి ఆ దేవాలయంలో ఒక్కరికి శరణాగతి పొందితే ఇంకెవరికి శరణాగతి పొందాల్సిన అవసరం లేదు, శరణాగతి పొందాల్సిన అవసరం లేదు. మనిషిలో అహంకారం అనేది ఉన్నంత వరకు కూడా గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందలేదు, శరణాగతి పొందలేదు. రావణాసురుడికి తెలుసు భగవంతుని యొక్క శక్తి ఏంటో, దుర్యోధనుడికి తెలుసు భగవంతుని యొక్క శక్తి ఏంటో, కానీ శరణాగతి పొందలేకపోయారు. సో మనం ఏంటి అంటే తీవ్రమైనటువంటి సాధన ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక చింతన యొక్క పరాకాష్ఠది నువ్వు ఎంత వివరణతో తయారవుతూ ఉంటావో, ఎంత అహంకారాన్ని తొలగించుకుంటావో, అంత పరమాత్మ హృదయంలో పడటమని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. జీవితంలో కొన్ని సందర్భాలు అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. పరమాత్మ ఏ రకంగా ఆదరిపిస్తాడు వినకుండా నేను ఒక భక్తుడు రేపు డిస్కస్ చేస్తాను. మనం ఈరోజు కూర్చొని ఇక్కడ భాగవతం చెప్పుకుంటున్నాం. భగవంతుడు కొలువై ఉన్నాడు. యాక్చువల్గా మనకు కొండవీడులో ఎప్పుడైతే మందిరం వస్తుంది స్థలం వచ్చారో మనం అక్కడ విద్యానగర్లో ఉండేటువంటాం. అప్పుడు నేను అన్నాను ఈ కొండవీడు పెద్ద ప్రాజెక్టు, ఇక్కడ ఎంత ప్లేస్లో అనుకూలంగా లేదు, ఏదైనా ఒక మంచి ఇల్లు ఫెసిలిటీస్ ఉండే తీసి దాన్ని ఆఫీస్లా కన్వర్ట్ చేస్తే ప్రాజెక్ట్ పెద్దది కదా, ఎవరన్నా రావడానికి కలవడానికి వాళ్ళకున్న బ్రిడ్జింగ్ చేయడానికి బాగుంటుంది తీసుకుందాం. భక్తులు అన్నారు ఆల్రెడీ దీనికి 25,000 కడుతున్నాం నెలకి, 25,000-30,000 అది మళ్ళా కొత్తది రెంటెడ్ అంటే మళ్ళీ దానికెట్లా పే చేయాలి. మరి నువ్వు 150 ఎకరాల్లో ప్రాజెక్ట్ అన్నావు కదా, దానికి తగ్గట్టు ఉండాలి జనాలు. ఈ రోజుల్లో అవే చూస్తారు మొత్తం ఎక్కారు ఎక్కి ఒక రెడ్డి గారి హౌస్ చూశారు. చూసి అది 12,000 ఏమని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ కూడా మాకు 12,000 ఎక్కడికి నాకెందుకు లోకల్ ప్రేరణ తీసుకోండి తీసుకోండి నేను చెప్పాను. తీసుకోలేదు ఇంక వేరే ఆలోచించదు తీసుకోలేదు. తర్వాత ఆ హౌస్ తీసుకున్న తర్వాత పోయి నేను అక్కడ ఉన్నప్పుడు ఆ హౌస్ ఓనర్ వచ్చాడు అన్నాడు. నేను ఇట్లాగ ప్రభుపాద వారు అవకాశం ఉన్న దగ్గర అంత మందిరాలు నిర్మించండి అది ఇది చెప్తాను, దానివల్ల వ్యక్తుల్లో మార్పు వస్తుంది, కొంతమంది భగవంతుని సేవించుకునేదానికి దర్శించేదానికి ఆయన నామం వినేదానికి ఇవన్నీ అవకాశాలు కలుగుతాయి, మందిరం అనేది ఉంటాయి. అప్పుడు అతను అన్నాడు అన్నాడు, అదిగా స్వామి కొండవీడిలోనేనా మందిరం, మరి కొండవీడు అంత చిన్న గ్రామం కదా, ఇంత పెద్ద నగరం ఇక్కడ కట్టడం మీరు మందిరం అన్నాడు. మందిరం కట్టాలంటే ఎవరన్నా స్థలం ఇవ్వాలి కదండి. నా స్నేహితుడు ఆయన కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనకి మందిరానికి స్థలం ఇవ్వాలని చెప్పి ఆయన ఏదో ఆలోచన ఉంది, మిమ్మల్ని కల్పిస్తాను ఆయన అక్కడ మీ మా ఇస్కాన్ మందిరం కలిపి చాలా అద్భుతంగా ఉంటుంది. నెలకు 12,000 ఎక్కడ ఈ స్థలం వాల్యూ ఎక్కడ, ఆ 12,000 రెంటెడ్ హౌస్లో నుంచి ఈ స్థలం రావడానికి భగవంతుడు ఎట్లా పావులు వెతుకుతా ఉన్నాడు మనసులో ఒక ఆలోచన, ఒక ఆఫీస్ ఉండాలని చెప్పి తర్వాత రెంటెడ్ ప్లేస్. సో భగవంతుడు ఏంటి అంటే అవి అందరికీ అర్థం కావు, ఎందువల్ల ఇప్పుడు అందరు డివోటీసు 12,000 ఆ 12,000 గురించి ఆలోచించి ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఉండేవాళ్ళం మనం. భగవంతుడి సొంత ప్రదేశంలో మందిరం నిర్మించి ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. సో వాళ్ళనే డిస్కరేజ్మెంట్కి నాకేమో లోపల పరమాత్మేమో లేదు వాళ్ళు అంతా ఉంటారు తీసుకోవాలి అన్నటువంటి ప్రయాణం కలుస్తా ఉంది. ఆ ప్రేరణ ఎంత బలంగా ఉంది అంటే ఇంకేం మీరు మాట్లాడదా తీసుకోండి, ఏం మనీ అని మీరు తెచ్చేది ఏం లేదు, నేనే ఎంత పంటలు పెట్టాను మీరు తీసుకోండి. సో అది ఆయన ద్వారా ఆయన వారిని తీసుకొని వచ్చి పరిచయం చేయడం, తర్వాత తిరుపతి మందిరం ఆమె రాజమండ్రి మందిరం అవి చూసిన తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకోవడం, స్థలం ఇవ్వడం. ఆయన చెప్పారు, స్వామి నేను స్థలం ఇచ్చేస్తాను, ఏదో కాంపౌండ్ వాళ్ళు కట్టేసి లోపల ఒక చిన్న షెడ్ వేసుకొని అక్కడ ఉండిపోకూడదు, ఒక మంచి మందిరం కట్టాలా. ఏమోనండి మన మన ఆ శక్తులు భగవంతుడు శక్తి ఇస్తే ఏదైనా జరుగుతుంది. ఓపెనింగ్ ముందు రోజు వచ్చి ఏదో చిన్నది ఒకటి అక్కడ చేస్తారనుకున్నాను, నా యొక్క ఊహ కన్నా అద్భుతమైంది పెట్టారు. నా ఊహ కన్నా ఇంత అద్భుతమైంది కట్టారు అని చెప్పి సంతృప్తి చెందారు. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రేరణతో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయన మార్గదర్శకం, ఆయన ప్రేరేపణ. ఇప్పుడు దొంతపూడి అని చెప్పి రాజమండ్రి దగ్గర ఒక 22 ఎకరాలు ఉన్నాయి, అది కూడా అక్కడ ఒకరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గోరక్షణ గురించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తారు. మనకి రాజమండ్రి టెంపుల్ పక్కనే గోశాల ఉండేది, ఆ ప్రభుపాద గార్డెన్లో ఉండేది. అవి ఒక్క కోటు మొదలైంది, దగ్గర దగ్గర 40-50 అయిపోయి తిరగడానికి లేదు. వాటిని కట్టేసేప్పుడు ఉంచడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఆ గో సంరక్షణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గోవు గురించి నేను మాట్లాడుతా నేను ప్రవచనంలో చెప్పాను, మాకు కూడా ఒక ఆలోచన ఉంది పెద్ద ఎత్తులో గో సంరక్షణ చేయాలని. అయితే ఈ రోజుల్లో స్థలం బంగారం అయిపోయింది, మరి పెద్ద స్థలం కావాలంటే ఎట్లా కుదురుతుంది, ఏదో ఒక 2-3 ఎకరాలన్నా ఎవరైనా దాతలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ప్రోగ్రామ్లో చెప్పాను. మన డోనర్ కొన్ని పేయబుల్ అయితే ఒక ఆయన ప్రవచనానికి వచ్చినాడు. ఆయన అది వినేసి తన స్నేహితుడు ఎవరో ఒక ఆయన ఇండస్ట్రీ నుంచి పోయి చెప్పాడు అక్కడ ఇట్లాగా ఇస్కాన్ వాళ్ళు గోశాల ఏదో చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు, మీరు ఏదైనా సేవ చేయాలి. అతను నేను అడిగి తీసుకొని వచ్చాను. అతను మాట్లాడితే అది చాలా బాగానే స్పందించాడు. అని నాకేమనిపించిందంటే ఒకరోజు ఉన్నట్టుండి మంగళాచరణ జపం చేసుకున్న తర్వాత ఆయన తీసుకొని బృందావనం గోశాల ఇవన్నీ చూపిస్తే ఇన్స్పైర్ అయ్యి తొందరగా సేవ చేస్తాడు అనేటువంటి ఒక థాట్ ఒకటి వచ్చిందండి. నేను డివోటీస్ చెప్పాను, అతను చాలా పెద్ద ఇండస్ట్రీస్, మనం ట్రైన్లో పోతాము లేకపోతే ఇంకోటి అంటే అతనికి టైం ఉండదు, ఫ్లైట్లో టికెట్స్ బుక్ చేయండి. అని మళ్ళా మనోళ్ళకు ఈ ఫ్లైట్ ఏమి బుక్ చేస్తే సర్వీస్ చేస్తాడో చేయడం ప్రభు, మళ్ళీ డబ్బులు వేసేది మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి అది ఇదే. నాయన ఇదేదో నాకు ప్రేరణ కలిగింది, మీరు ఏం మాట్లాడకుండా ఇమీడియట్గా చేయండి. అతను తీసుకెళ్ళి మన ఢిల్లీ టెంపుల్ తర్వాత బృందావనలో పెద్ద గోశాల తర్వాత టెంపుల్ ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడికక్కడికే ఆయన ఏమన్నాడు అంటే, మీ గోశాలకి నా కమిట్మెంట్ 1.5 crore. మీరు డబ్బు కావాలంటే రేపు రిటర్న్ వెళ్ళగానే మీకు అరేంజ్ చేస్తుంది, అట్లా కాకుండా స్థలం చూసి మాకు కొనిమ్మంటారా కొనిస్తాను మీ ఇష్టం. నేనన్నా డబ్బు మాకేమవసరం లేదండి, మాకు కావాల్సిన స్థలము చుట్టుపక్కల మంచి స్థలం ఏదుందో చూస్తాను, మీరు చూడండి మీకు అది బాగుంది అనిపిస్తే కొనివ్వండి చాలు. ఇప్పుడుండేది ఒక కొండలాగా ఉంటుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా, అది ఒక 22 acres. అది చూడగానే ఇది బాగా నచ్చింది అనమాట. నేను ఆయన కూడా పిలిపి చూపిస్తే ఆయనకి నచ్చింది. సో డబ్బులు దగ్గర దగ్గర 30-30 lakhs ఏమో అయింది కదా. ఆ రిజిస్ట్రేషన్ ముందు రోజు కూడా వచ్చి మరి నాకు పరీక్ష పెట్టాలనుకున్నాడో లేకపోతే అతనికి ఏమనిపించిందో తెలియదు అనమాట. నా దగ్గరికి వచ్చేసి మీరంటే మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, మీ భావనలు ఇవ్వండి అంటే మేము చాలా అభినందిస్తాం. అంటే ఇది ఒక సంస్థ కదా, మేనేజ్ చేసే వాళ్ళు మారుతూ ఉంటారు, రేపు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో మాకు ఎట్టుంటుందేమో, మీరు మేము ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడ గో సంరక్షణ చేద్దాము, మీరు దానికి చైర్మన్గా ఉండండి అది ఇవ్వండి. ఇంకా డబ్బులు కూడా మేమే మా తరపు నుంచి అన్ని అరేంజ్మెంట్స్, నెలకయ్యే ఖర్చులు అన్నీ మేమే చేస్తాం. నేను అన్నాను మీకు నేను ఎట్లా పరిచయం, స్కాన్ ద్వారా పరిచయం, వ్యక్తిగతంగా అసలు మీకు నాకు ఏం పరిచయాలు లేవు కదా, లేవు. ఇస్కాన్ మీద మీకు ఎప్పుడు విశ్వాసం కలుగుతుందో అప్పుడు రిజిస్ట్రేషన్ చేయండి, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ సొంత ట్రస్టులు లేకపోతే చైర్మన్లు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఆలోచించుకోండి. ఒక 2 నిమిషాలు అట్టా ఉంది రేపు రిజిస్ట్రేషన్ ఉంది మొత్తం రోజు నెక్స్ట్ క్యాష్ పంపించి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే మనం మనకి ఇచ్చేసారు. సో ఇట్లాంటి లైఫ్లో నేను గమనిస్తే చాలా ఇన్సిడెంట్స్ అనమాట, అనంతపూర్లో స్థలం రావడం కానీ అక్కడ మందిరం రావడం కానీ. ప్రతి నిమిషం మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో మనం నిమగ్నమై ఉంటామో ఆ పరమాత్మ మనకు అణువణువులో క్షణక్షణంలో లవణ లవణంలో కూడా ఆయన మనల్ని ఎట్లా గైడెన్స్ చేసి మనల్ని మంచి మార్గదర్శకంలో ఆ సంకల్పం చేసేటువంటి కార్యం సిద్ధించేటట్టుగా ఆ దిశలో భగవంతుడు ఏదన్నా ఆబ్స్టకల్స్ ఉన్నా కానీ వాటిని తొలగిస్తూ అక్కడ రాజమండ్రిలో మందిరం నిర్మాణం చేసేటప్పుడు కూడా ఇప్పుట్లాగే రాజస్థాన్ నుంచి రాళ్ళు ఇవన్నీ వస్తున్నాయండి. చెక్ పోస్ట్ దగ్గర ఎవరో అతను అనవసరంగా ఏదో లంచం కోసం దాని కోసం అన్ని పేపర్లన్నీ ఉన్నాయి, కానీ బండి ఆపేసి మేము 20,000 కట్టాలా 30,000 కట్టాలా అని ఆ డ్రైవర్ ఫోన్ చేసి ఫస్ట్ లోడ్ వచ్చేటప్పుడు వాడు బోర్న ఇక్కడ డబ్బులు కట్టాలంటే మీరు ఎవరన్నా మనుషులు పంపించేయండి డబ్బులు. ఆ లారీలు కూడా మన భక్తుడే ఒక ఆయన జస్ట్ డీజిల్ పంపించుకొని మనకు ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం. నేను ఆఫీసర్కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమండి ఇది ధర్మ ప్రచారానికి మందిరానికి ఇదేం కమర్షియల్ యాక్టివిటీ కాదు, నా మాట వినండి. అప్పుడు ఎంత ఏంటంటే టామ్ డిక్కి ఫోన్ చేసేసి ఏదైనా రికమెండేషన్ చేస్తాను వినాలా సెకండ్ ఫోన్ అండి ఫోన్ పెట్టేశాను నేను. అయితే విత్ఇన్ సెకండ్లో మళ్ళా పరమాత్మ ఎక్కడే ధైర్యాన్ని ఒక ఆలోచన ఇచ్చి నా ముందు రవీంద్ర ప్రభు కూర్చోన్నాను. రవీంద్ర సేమ్ నెంబర్కి ఫోన్ చేసి పెద్ద స్వామి మాట్లాడతాడంట అని చెప్పి ఫోన్ చేయను. అతను ఫోన్ చేసి ఫోన్ నాకు ఇస్తే నేను కొంచెం వాయిస్ పెంచేసి ఏమండి అక్కడ జరిగే నాన్ సెన్స్ అంతా నాకు తెలుసు, ఎంతెంత లంచాలు తింటారో ఏం తింటారో భగవంతుడికి వస్తా ఉంది అంటే మీరు ఏదో లంచం ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఇవన్నీ నాటకాలన్నీ ఆడతారా, నాకు ఎట్లా లారీ లో రావాలో ఏంటో నాకు తెలుసు, ఎవరిసారి ఫోన్ చేసేస్తారు చెప్పండి ఏంటి ఇవన్నీ ఆటలాడుతూ ఉన్నారా మీరు, అన్ని పేపర్స్ పద్ధతిగా ఉంటారని ఆపేసి మేము డబ్బుల కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు, నేను దీన్ని సీరియస్గా తీసుకుంటాను దీన్ని వదిలిపెట్టను నేను అంత తెలుస్తానని చెప్పి గట్టిగా వాయిస్ పెంచేస్తాను సార్. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా లెటర్ పంపి నెక్స్ట్ టైం నుంచి చూస్తామండి సార్ వదిలేయండి అన్నాను పంపించేస్తాను సార్. అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక 60-70 లారీలు వస్తే ఒక లారీ కూడా ఆపలేదు. ఆ క్షణంలో 15 సెకండ్స్లో పరమాత్మ కొంచెం ధైర్యం ఇచ్చి ఇటువంటి వాళ్ళతో ఇట్లాంటి డీల్ చేయాలని చెప్పి మాట్లాడిస్తారు. ఇవన్నీ ఒక అనలే ఒకసారి ఏకాంతంలో ఉన్నప్పుడు కూర్చొని ఇవన్నీ ఆలోచించుకుంటే భగవంతుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మనల్ని ఎట్లా మార్గదర్శకం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి వీటన్నిటికీ కూడా. సో భక్తుడు మనం ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొంది ఆయన మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతామో భగవంతుడు ఖచ్చితంగా ఆయన మనకు మార్గదర్శనం ఇస్తాడు, రక్షణ కల్పిస్తాడు. ఎందువల్లంటే ప్రభుపాదుల గారి సంకల్పం ఏంటి అంటే ఈ మందిరాలు వీటన్నిటి యొక్క నిర్మాణం ద్వారా ధర్మ ప్రచారం జరిగి వ్యక్తుల యొక్క నడవడికలు ప్రభుపాదుల వారు ఆయన ఎంత శ్రమపడ్డారు 70 సంవత్సరాల వయసులో ఒక 1 సంవత్సరం రోజులు ఆయన అమెరికాలో ఎముకలు కొరికేసే సెల్లో ఉంటూ ఒక్క పూట రోజుకు భోజనం ఆయనకు లభించలేదు అనమాట. ఆయన డైరీలో రాసుకుంటారు మీకు గ్రేట్ డిఫికల్టీ ఒక పూట నాకు భోజనం లభిస్తూ ఉంది, కానీ నా గురువు యొక్క కోరికను నెరవేర్చడానికి నేను ఈ కష్టాన్ని తీసుకుంటాను వదిలిపెట్టను. ఈరోజు ఇస్తాన్ ద్వారా 800,000,000,000 మందికి ప్రపంచం అంతా కూడా ప్రసాదం భోజనం లభిస్తూ ఉంది. సో యాపిల్ కంపెనీ సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఆయన ఇంటర్వ్యూ చేస్తే సంతృప్తిగా నీ జీవితంలో ఎప్పుడు నువ్వు అనుభూతి చెందావంటే ఇస్తాన్లో నేను పిండి లేనప్పుడు ఇస్తాన్ గుడికి వెళ్ళి కడుపు నిండా భోజనం తిన్న రోజు సంతృప్తిగా నా జీవితంలో నేను నా భావనని వ్యక్తపరచు అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నాడు. అట్లాంటి వ్యక్తులు ఎంతో మంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ప్రభుపాదులు అని సంస్థ ద్వారా ఎంతో సేవా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఆ ఒక్క వ్యక్తి ఎంత తప్పించాడు ఈ యొక్క మానవాళి కోసం, వీళ్ళందరినీ ఒక మంచి మార్గంలో నడిపించాలా, వీళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయాలా అని ప్రభుపాదు. సో అందువల్ల మన డివోటీస్ ఏంటి అంటే సంపూర్ణ విశ్వాసంతో తర్వాత భక్తులకు ఉండేటువంటి లక్షణాలని పెంపొందించుకునేదాన్ని ఆ పవిత్రత అని పెంపొందించుకునేదానికి మనలో రోజులు గడిచే కొన్ని అవలక్షణాలని తొలగించుకుని సద్గుణాలను పెంపొందించుకునేదానికి అది ఏదో గమ్ము కూర్చొనితే రావాలి. మంటల్లో ఇనుము పెడితే మంటల కుండ లక్షణాలన్నీ కూడా ఇనుముకి ఎట్లా వస్తాయో మనం సాధన అనేటువంటిది తీవ్రంగా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోయి సద్గుణాలు. కలియుగంలో కలియుగ దోషం తీరాదని కలియుగం దోషాలకు నిధి హత్తి ఏకో మహాగుణ అని దోషాలకు నిధి అయినప్పటికీ కూడా ఒక సుగుణం ఉంది. ఏంటి అసుగుణం? కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరమలు, కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తాడో అన్ని దోషాల నుంచి కూడా విముక్తిని పొందుతాడు. అందువల్ల సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అనర్థాల నుంచి విముక్తిని పొందడానికి అవకాశం ఉంది. అందుకని అందరూ కూడా హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం కలికల్మషనాశనం నాకరో పరపరోపాయ సర్వ వేదేశు దృశ్యతే. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరికి వెతిస్తారో కలికల్మషనాశనం, కలికలంలోని కల్మషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాకరో పరపరోపాయ సర్వ వేదేశు దృశ్యతే, వేదాలు మొదటి చివరి దగ్గర వేసిన ఇంతకు మించి సర్వోపాయం లేదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఆదిదేవుడు ఆ కృష్ణుడు, ఆయనని మనం శరణాగతి పొంది ఆయన్ని మనం సంతృప్తిపరచగలిగితే మన ద్వారా ఆయన లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తాడు, మన జన్మను మనం సార్థకం చేసుకోవచ్చు, అదే సమయంలో ఇతరులకు కూడా మనం ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్, ఎనీ డౌట్స్? ఇప్పుడు జపానికి కీర్తనకి వ్యత్యాసం ఏంటి అంటే, మీరు ఒక్కసారి ప్రసాదం సర్వీస్ చేస్తారు, సర్వీస్ చేసినప్పుడు ఎవరికి ఇస్తారు? అది భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు సర్వీస్ ఒక గంట రెండు గంటలు సర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీకేమనిపిస్తుంది? హ్యాపీతో పాటు ఇంకోటి కూడా అనిపిస్తుంది, ఆకలేస్తుంది, మీకు తినాలి, మీరు నేర్పించిపోతారు. అప్పుడు మీరేమంటారంటే, ప్రభుజీ ఎవరన్నా ప్రసాదం ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి చెప్తారు, మీరు కొంచెం సర్వీస్ చేస్తే నాకు కొంచెం ఆకలిస్తుంది, నేను ప్రసాదం తీసుకుంటాను. జపం అనేటువంటిది వ్యక్తిగతంగా ప్రసాదం తీసుకోవడం, కీర్తన అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇతరులకు ఇవ్వడం. పెద్దగా సంకీర్తనం చేస్తే అందరికీ వినిపిస్తుంది, వాళ్ళకి మనం ప్రసాదం పంచినట్టు. వ్యక్తిగతంగా మనం ప్రసాదం తీసుకోవడం అనేది మనం కూర్చొని జపం చేసుకోవడం మన కోసం. సో ఈ కీర్తనకి జపానికి వ్యత్యాసం, జపం చేసినప్పుడు మనం కడుపునే మన ఆత్మను నిలుచుకునేదాన్ని మన కోసం చేస్తున్నాం. సంకీర్తన పెద్దగా కీర్తన చేయడం, వేరే వాళ్ళకి వినిపించడం, అది వాళ్ళకి ప్రసాదం తినిపించడం, ఆ రెండిట్లో ఉన్న వ్యత్యాసం. ముఖ్యమైన సందేహం ఉంది. జపం చేయకూడదా? చేయొచ్చు, వాకింగ్ చేస్తా జపం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు జపం. పురందదాసరి చెప్పారు కదా, నరజన్మ బందాక నాలుగే ఇరువాక కృష్ణాన బాడదే. నరుడు జన్మ పెట్టిన తర్వాత నాలుగన్నది ఉన్న తర్వాత కృష్ణాన్ ఎందుకు అనగదు? దారి అల్లి నడువాక కృష్ణాన, దారిలో నడుచుకుంటూ పోయే బదులు, పోయేటప్పుడు ఆ పోస్టర్లు ఈ పోస్టర్లు చూసి యాక్సిడెంట్ చేసుకునే బదులు నామం చేసుకుంటూ, ఈరోజు పోస్టర్ల కన్నా ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ ఎక్కువ అయిపోతారు. వాళ్ళు ఏంటో ఆ చెవులో రెండు పెట్టేసుకుని వెనకాలోడు హార్న్ కొడుతుంటే కూడా వాళ్ళు తినపట్లేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో లేకపోతే ఏదైనా మ్యూజిక్ పెట్టుకున్నారో, ఆయన డైరెక్ట్ అడ్డం వాహనాలకు అడ్డం నడిచేస్తూ ఉంటారు, ఆ వాహనాలకు అడ్డంగా నడిపిస్తూ ఉంటారు వాళ్ళ వాహనాలని. సో ఇవన్నీ చేసే బదులు నామ సంకీర్తనం చేస్తే రక్షణ కూడా ఉంటుంది. నిన్న నేను వచ్చేటప్పుడు జస్ట్ గుంటూరుకి రాజమండ్రి నుంచి ఒక దంపతులు వచ్చారు, అంతర్వేది నరసింహస్వామి మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటే అనవసరంగా ఎవడో ఒకడు, వీళ్ళేమో నామం చేసుకుంటే కారులో వస్తూ ఉన్నారంట, ఎవడో ఒకడు సడన్గా అడ్డం వచ్చేసాడు, వీళ్ళ కారు తలక్రిందులు అయిపోయింది అనమాట. యాక్చువల్గా అయితే చాలా భయంకరమైన యాక్సిడెంట్, వీళ్ళ భగవత్ నామం చేసుకుంటూ డ్రైవ్ చేసుకుని వస్తున్నారు, ఆ ఎదురుగా అడ్డం వస్తున్నాడు తప్పు. అయితే నరసింహస్వామి కృప వల్ల వీళ్ళకి ఒక చిన్న స్క్రాచ్ కూడా ఏం కాదు శరీరం. తర్వాత వీళ్ళకి భక్తులు అంటే ఎంత సున్నితం,
మాకు కాలేదని ఆనందపడటం కాదు, వేరే వాళ్ళకి తగిలినా కానీ మనం దుఃఖపడాలి కదా. అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఎవరికి, ఎదుటి వాహనం వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏమీ జరగలేదు. మేము చేయాలని కదా కాదు, ఎవరికి ఏం జరగలేదు. తర్వాత అప్పటి నుంచి నాకు నేను భగవంతుడికి ఇంతవరకు ఏమి సేవ అనేది చేయలేదు, ఆయన ఎంత కరుణపతి నన్ను కాపాడాడు, ఏదైనా సేవ చేయాలా సేవ చేయాలా అన్న ఫీలింగ్ ఉండింది. ఇప్పుడు దొంతమూట్ల గుడి రేపు ఓపెనింగ్ కదా, దానికి ఆయన నరసింహస్వామి విగ్రహం నా డబ్బులతో తీసుకొచ్చి పెట్టండి అని చెప్పి నేను రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరుతామంటే ఆ క్యాష్ చేతిలో పెట్టి, నేనేమి ఇంతవరకు సేవ చేయలేదు, ఆయన నన్ను కాపాడాడు, ఏదో చేయాలన్న తపంతో ఇస్తున్నాను, దయచేసి ఇది స్వీకరించండి అని చెప్పి సో నామం చేసుకుంటా ఉన్నాడు. అది బండి ఎంత డ్యామేజ్ అయినా వాళ్ళకేమి లేదు. సో సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ ఉండదు, ఆ సున్నాల పక్కన ఒకటి జరిగితే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. వాళ్ళ జీవితంలో ఏ ప్రక్రియకు విలువ లేదు, ఎందువల్లంటే భౌతికం నష్టపోయేది. ప్రతి ప్రక్రియలో కృష్ణుణ్ణి చేర్చుకోవడం ద్వారా మనం చేసే ప్రతి కర్మ దివ్యమవుతుంది, అది మనకు మోక్షానికి దోహదపడుతుంది అన్నమాట. నడిచిన కూర్చున్న బరువు వేసే తప్పులు, ఇంతకుముందు పెద్దవాళ్ళు మా తాతగారు ఆయన ఏదైనా ఒక బరువు ఎత్తినా కానీ కృష్ణ అంటే ఇస్తేవాళ్ళు, కూర్చునేటప్పుడు కృష్ణ, దగ్గిన కృష్ణ అనేవారు, తుమ్మిన కృష్ణ అనేవారు. వాళ్ళు ఆ రకంగా జీవితాన్ని ఎప్పుడు ఆ భగవత్ చింతనలో ఉండేవారు. ఆయన హెవీ పర్సనాలిటీ అనమాట, 100 కేజీల రైస్ బ్యాగ్ ఆయన ఒక్కడే ఎత్తేసేవాడు, వేసే ఎదురు కూడా వేసేవాడు, పెద్ద పొలం ఉండేది, ఒక్కడే సాగు చేసుకునేవాడు అంత. సో ఆయన ఆ బరువులు ఎత్తేటప్పుడు నేను చిన్నప్పుడు బాగా గమనించాను అనమాట, అప్పటి నుంచి సీడ్ పడింది అనమాట హృదయంలో. ఆయన బరువులు ఎత్తేటప్పుడు కృష్ణ అంతా బస్సు అయితే ఏమైనా ఎదురు పనులు వేస్తారు. నాకు అప్పుడు చిన్నప్పుడే ఏమనిపించేదంటే ఈయన శక్తితో ఎత్తట్లేదు, ఆ కృష్ణ అంటున్నాడు కాబట్టి ఈయనకి శక్తి వస్తుంది, బస్సు ఎత్తేయగలుగుతున్నాడు అని చెప్పి అనిపించేది అనమాట చిన్నప్పుడు. సో వాళ్ళందరూ అక్కడ జీవించారు. ఇప్పుడు మనం అంతా కూడా సినిమా పాటలు చెత్త పాటలు ఇవన్నీ మనం చేసుకుంటే జీవితాలు గడుపుతున్నాం, అందుకని ఎవరు కూడా హ్యాపీగా లేడు, ఎవరికి ఎనర్జీ కూడా లేదు. అందుకని చూడండి 100 కేజీల బస్సు ఎత్తేవాడు ఒకప్పుడు, ఇప్పుడు అది కొన్ని రోజుల తర్వాత 70 అయింది, తర్వాత 50 అయింది, ఇప్పుడు 25 కేజీలు, ఇప్పుడు 2 కేజీల ప్యాకెట్, వాడు 2 కేజీల ప్యాకెట్ చేసుకుంటున్నాను, కష్టంగా ఎక్కువ ఇట్లా శక్తే లేదు, శక్తే లేదు. భౌతికంగా కూడా బలహీనం అయిపోయాడు భగవంతునికి దూరం అవ్వడం వల్ల, మానసికంగా అయితే ఇంక చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంత వీక్లింగ్ అనమాట, మానసికంగా చాలా బలహీనం. వాడికి చిన్నది ఏదైనా జీవితంలో కష్టం వస్తే అది కూడా వాడు చేసిన కర్మను బట్టే వస్తాయి కష్టాలు, తట్టుకోలేదు. మేము తట్టుకోలేకుండా ఆమెను ఆత్మహత్యలు చేసేసుకోవడం, లేకపోతే ఆమెను మాదక ద్రవ్యాలకి వాటికి వీటికి అలవాటు పెట్టుకోవడం చేయాలి. సో అందుకే మనం భాగవతం వీటన్నిట్లో చూస్తే బలమెవ్వడు ప్రహ్లాదు నుంచి, బలమెవ్వడు పాండు సుఖులకు, వీళ్ళందరికీ బలం ఎవడు అంటే భగవంతుడు. చిన్ని ప్రహ్లాదుడి దగ్గర ప్రహ్లాదుడికి విషం, కాలకోట విషం దాగిస్తారు, ఆయన మరణించలేదు. మరణించకపోతే ఈ హిరణ్యకశిపుడికి ఏం అర్థం కాలేదు, అరే నీకు ఎక్కడి నుంచి రా ఈ శక్తి వస్తుంది అంటే. సో ఆ చిన్ని ప్రహ్లాదుడు ముద్దు ముద్దు మాటలు చెప్తున్నాడు, తండ్రి నీకెక్కడి నుంచి అయితే శక్తి వస్తుందో అక్కడి నుంచి నాకు కూడా శక్తి వస్తుంది, అందరికీ మూలం ఆ సర్వేశ్వరుడు ఆ భగవంతుడు. అందువల్ల ఆ భగవంతుడిని ఎల్లవేళలా స్మరించడం ద్వారా, ఆయన్ని మన జీవితంలో ఉంచుకోవడం ద్వారా అన్ని రకాలుగా ప్రొటెక్షన్, మనకు ఏం ప్రాబ్లం లేదు. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హ్యాపీగా జపం చేస్తాం. ఇంకేమైనా సందేహాలు లేదు. ఇంతకు ముందు ఇవన్నీ చేయడం వల్ల వైదిక సాంప్రదాయంలో, అందుకే నాకు మొన్న అనిపిస్తోంది, మనుషులు ఏంటి అంటే ఏదో సుఖం సుఖం అని చెప్పి టెక్నాలజీ అంతా కనుక్కొని, ఇంతకు ముందు ఎక్కడికైనా ప్రయాణాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు, ఎదురు బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, గుర్ర బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుర్రబండ్లు గుర్తుకుంటే ఏమైనా మనుషులు తెచ్చిపోతారా, ఎదురు బండ్లు గుర్తుకుంటే మనుషులు వెళ్ళిపోతాడా? సో యాక్సిడెంట్ లేవు. ఇప్పుడు ఎక్కువ వెళ్ళి టైం తీసుకుని ఒకరిని క్రియేట్ చేశాడు భగవంతుడు. ఎక్కువ ఎట్లాగా దుర్యోధనులు కౌరవుల పక్కన ఉండి వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ నాశనం ఎట్ట కోరుకున్నాడో, ఈ సైంటిస్టులు అందరూ మీ యొక్క వెల్ఫేర్ కోసం మేము టెక్నాలజీ కనుక్కుంటున్నామని చెప్పి హోల్సేల్గా అందరినీ ఎగరగొట్టించేస్తున్నారు అనమాట. ఈ రకరకాల స్పీడ్ వెహికల్స్ లేకపోతే రూపాయలు వారు ఎప్పుడు ఖండించేవాళ్ళు టెక్నాలజీ, సూపర్ టెక్నాలజీ. ఒక ఆయన అడిగారు, మీరు టెక్నాలజీ ఏమో బ్రహ్మాండంగా వాడతారో మీరు ఖండిస్తారు మళ్ళీ. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, దొంగడు స్కూటర్లో వెళ్తా ఉంటే పోలీస్ వెహికల్ అయితే ఎట్టయి పట్టుకోగలడు. ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించి లోపల వినాశనం చేస్తున్నారు. ఆ వినాశనాన్ని ఆపడానికి అదే టెక్నాలజీని ఉపయోగించి లోక కళ్యాణానికి మేము ప్రచారం చేస్తున్నాం, ప్రచారం చేస్తాం. అందువల్ల సంసిద్ధిం హరితపోషణం, హరిని సంతృప్తి పరిస్తే అన్ని సమృద్ధిగా జీవులకు లభిస్తాయి. సో మనం చేసే ప్రతి కార్యక్రమం హరిని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమంగా ఉండాలా, అప్పుడు సర్వజీవులు సుఖిస్తారు, సర్వజీవులకి కావలసినవన్నీ లభిస్తాయి, సర్వజీవులకి ఏమీ కొరత ఉండదు, సుఖశాంతంతో ఉంటారు, లోక కళ్యాణం జరుగుతున్నారు. శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదానికి, రాధా కృష్ణచంద్ర భగవానికి, జగన్నాథ బలదేవ సుభద్రమానికి, పరిణామం సంకీర్తనికి, ఇక గౌడ్ ప్రేమనందే.